सविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दमोष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां शक्तिहस्तं विरूपाक्षं शिखिवाहं षडाननं दारुणं रिपुरोगघनं भावये कुक्कुटध्वजम్ గట్టిగా చెప్పండి జై శ్రీరామని. పరమ పవిత్రమైన స్కాంద ప్రాణంలో భాగంగా ఇప్పుడు మనం రేవాఖండంలో అడుగు పెట్టాం. రేవ అన్న నర్మదా అన్న ఒకటేనని, ఈ నర్మదా నది ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని కూడా నేను మీకు వివరించా. ఈ నర్మదా నదీ తీరములో ఉన్న మహాద్భుతమైన తీర్థముల మహిమయే ఈ స్కాంద పురాణంలోని రేవాఖండం. అంటే నది చాలా పెద్దది. ఆ నదీ తీరంలో ఒకటి కాదు, అసంఖ్యాకంగా తీర్థాలు ఉన్నాయి. మన నదీ తీరాలన్నీ పవిత్రమైన క్షేత్రాలు, తీర్థాలు. అటువంటి చోటకి వెళ్ళడం ఒక యోగం. నదిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమే అయినప్పటికీ కొన్ని ప్రాంతాలకి కొన్ని శక్తులు భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే అక్కడికి మహాత్ములు అడుగు పెట్టారు కనుక. నర్మదా నది ఇటైనా అటైనా పుణ్యమేగా. తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టు గంగకి ఇద్దరి మీరు అద్దరి కీడును గలదే ఉద్యద్రాజ బింబానా అన్నట్ట. గంగానదికి యువతల వైపు కీడు, అవతల వైపు మేలు ఉండవు. ఎటైనా మేలే, అది గంగ గనక. అయినప్పటికీ ఒక ప్రాంతంలోకి అంగిరసుడుగు పెట్టడం వల్ల, ఓ చోట బృహస్పతి రావడం వల్ల, ఓ పక్కకి కార్తవీర్యార్జునుడు రావడం వల్ల, ఒక్కొక్క రేవులో సాక్షాత్తు ఇంద్రుడే స్నానం చేయటం వల్ల, ఒక రేవులో అయితే స్వయంగా భృగు మహర్షి కూడా స్నానం చేయటం వల్ల ఆయా ప్రాంతములకు ఎక్కువ శక్తి వచ్చిందట. సంస్కృతంలో ఘట్టము అనేది హిందీలో ఘాట్ అయ్యింది, తెలుగులో రేవు అంటున్నాం మనం. ఈ ఘట్టాలు చాలా గొప్పవి. కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 64 స్నాన ఘట్టాలు ఉంటాయి. ఏ అన్నీ గొప్పవేగా, కానీ హరిశ్చంద్ర ఘట్టంలో స్నానం చేస్తే వచ్చే ఫలితం వేరు. హరిశ్చంద్ర ఘట్టంలో స్నానం చేసిన వాడికి సత్యం మీద నిలబడాలనే కోరిక వస్తుంది. బ్రహ్మహత్యాపాపాన్ని తొలగించేటటువంటి ఘాట్లో స్నానం చేస్తే హత్యాపాపం తొలగుతుంది. దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం వస్తుంది. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే ఇక జన్మమే ఉండదు, పునర్జన్మమే ఉండదు. కాకపోతే ఈ స్నానములు కాకి ములిగినట్టుగా కాకుండా భక్తితో చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి, సంకల్పపూర్వకంగా చేయాలి. స్నానం చేయటం ఒక ఎత్తట, స్నానం చేసేటప్పుడు దాని మీద ఉండే భక్తి శ్రద్ధ ఈ భక్తి శ్రద్ధలే కాకుండా కొన్ని ఎడల సంకల్పంకో కూడా చెప్పుకోవాలి. చంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు. మనస్సు నిలకడలేకపోయినా, అంటే జపం చేసేటప్పుడు మనస్సు ఏమై ఉండాలి, అక్కడే ఉండాలి, చేతిలో జపమాల పట్టుకుని తలుపేసి వచ్చానో లేదో, గేట్ వేసానో లేదో, బయట కారు డోర్ వేసానో లేదో, తీరా ఆధార్ కార్డుతో సైతంగా పర్సు అక్కడే పెట్టాను, అది ఎవడన్నా పట్టుకుపోతాడేమో, లేదా ఇంకొంతమందికి అనమాట, అయ్యో వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకుందాం అనుకుని మర్చిపోయాను, ఇంట్లో వదిలేసి వచ్చేసాను, ఆ టిఫిన్ కర్మ ఎవడన్నా తినేస్తాడేమో, దిక్కుమాలను కూడా చెప్పా పెట్టకుండా ఈ మధ్యన టిఫిన్ తినేస్తున్నాడు. ఈ ఆలోచనలని జపం చేస్తున్నప్పుడు, పురాణం వింటున్నప్పుడు వస్తే గిరీపతికి ఏమవుతుంది? కాబట్టి జపం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడే ఉండాలి, ఎటు వెళ్ళకూడదు. చెంచల ఆత్మకృతము, చంచలమైన ఆత్మతో మనస్సుతో చేసేటటువంటి పనులు ఉన్నాయే అవి వ్యర్థమవుతాయి. సంకల్పరహితంబునైన జపములు, సంకల్పం చెప్పి తీరాలన్నారు అందుకే పురాణాల్లో. ఇక్కడ సంకల్పం అంటే సత్సంకల్పం అని ఒక అర్థం. ప్రతి కార్యక్రమానికి ముందు ఆచమనాదులు చేశాక సంకల్పం చెప్పిస్తారు. గోత్రము, నామము, దేశకాల సంకీర్తనం, దేశకాల సంకీర్తనం సంకల్పం అని. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు, ఏ మాసంలో ఉన్నావు, ఏ తిథిలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఇవన్నీ వర్ణించడాన్నే సంకల్పం అంటారు. భరతవర్షే, భరతఖండే, మేరూర్ దక్షిణ దిగ్భాగే, ఇప్పుడు మన హైదరాబాద్లోని వాళ్ళందరం శ్రీశైలిసి వాయువ్య దిగ్భాగే, అలాగే కృష్ణా గోదావరియో కావేరియో మధ్యదేశే, సొంత కొంపలు ఉంటే స్వగృహే, అద్దె కొంపలు ఉంటే వసతి గృహే, ఇంకా చుట్టుపక్కల ఎవరున్నా లేకపోయినా అని చెప్పేయాలి. సమస్త బ్రాహ్మణ దేవత హరి హర గురుచరణ సన్నిధౌ, ఆ తర్వాత అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాని, ఇప్పుడైతే ప్లవనామ సంవత్సరే, ఇలా ఏదో వస్తుంది అనమాట ఆ సంవత్సరాన్ని చెప్పుకోవాలి. దక్షిణాయనం అయితే దక్షిణాయనే, రేపు సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం వస్తుంది, అప్పుడు ఉత్తరాయణే, తర్వాత ఇప్పుడైతే హేమంత ఋతు, ఇప్పుడు ఇది మార్గశీర్ష మాసం కాబట్టి మార్గశీర్ష మాసే, ఇది కృష్ణపక్షం, ఇవాళ చతుర్థి కాబట్టి చతుర్థ్యాంతితో వారం, ఇవాళ గురువారం కనుక బృహస్పతి వాసరే, ఇలా శుభ నక్షత్రం, ఇవన్నీ చెప్పుకున్నాక నీ పేరు, గోత్రం అంటూ తెలిస్తే, నీ పేరు అంటూ తెలిస్తే, ఏదో చాలా పేర్లు వెరైటీ పేర్లు పెట్టుకుంటారుగా, టోపీరాణి, ఆవిడ టోపీరాణి అని పెట్టుకోమనండి, గొడవ లేదు, ఎవడికోడికి టోపీ పెడుతుంది, లేదా వాళ్ళు ఆయనే ఎవడికి టోపీ పెడతాడు, ఇలా తమ తమ పేర్లు గోత్రాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ పూజని చేస్తున్నాను, వ్రతమహంకరిష్యే లేదా పూజామహంకరిష్యే ప్రాతఃసంధ్యాం ఉపాసిష్యే. పురాణం వినడానికి వచ్చేవాడు కూడా సంకల్పం చెప్పుకుంటే ఇంకా మంచిదట, పురాణ శ్రవణం అహంకరిష్యే అంటే అప్పుడు ఆ పురాణము వినడం వల్ల వచ్చే ఫలితం సంపూర్ణముగా లభిస్తుంది, లేకపోతే కొంచెం లభించి కొంచెం లభించకుండా పోతుంది. ఇవన్నీ కఠోర నియమములు, వేదవ్యాసుల వారు చెప్పినవి. ఈ నియమములన్నీ వ్యాసుడే చెప్పాడు, ఈ నియమములు పాటించమన్నాడు, పాటిస్తే మనకు లాభం అన్నాడు, పాటించకపోతే ఎవడు రెండు తాటిస్తాడు. ఈ సంకల్పం లేకపోతే అప్పుడు ఏమవుతున్నది, వ్యర్థం అవుతుందట. అందువల్ల ఈ పద్యం గుర్తుపెట్టుకోండి, చంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందుతాయి, వ్యర్థమైపోతాయి, పాడైపోతాయి. అందుకని తప్పనిసరిగా పరమ పవిత్రమైన నదులకు వెళ్ళినప్పుడు నదీ స్నాన ఫలితం రావాలనుకున్నటువంటి వాళ్ళు అక్కడ చెప్పిన రీతిగా సంకల్పము చెప్పుకొని స్నానం చేయాలి, భక్తితో స్నానం చేయాలి, అప్పుడు ఫలితం వస్తుంది. ఇంట్లో వాడు చావగొట్టారు, అందువల్ల స్నానం చేస్తున్నాను అని మొక్కుబడిగా స్నానం చేస్తే అప్పుడు రావాల్సిన ఫలితం రాదు కదా. స్నానం చెయ్యడం తప్పడంలా ఫలితం రావడం లేదు, కాబట్టి చిత్తశుద్ధితో చెయ్యాలి. అటువంటి తీర్థాలు నర్మదా నదిలో అసంఖ్యాకంగా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఆ తీర్థములలో నిన్న కొన్నింటిని చెప్పాం, ఇవాళ కొన్నింటిని చెబుతున్నాం. ఇంకో గొప్ప విషయం తెలుసా, ఈ తీర్థ మహిమంతా స్వయముగా ధర్మరాజు గారు యుధిష్ఠిరుడు మార్కండేయుని ద్వారా తెలుసుకుంటున్నాడు. చెప్పేవాడు మార్కండేయుడు, వినేవాడు ధర్మరాజు. ధర్మరాజు వంటి ధర్మాత్ముడు లేడు. ఈ దరిద్రపు సినిమాలు కొన్ని తీసి పక్కన పెట్టేయండి, అవి పరమ పవిత్రమైన పాత్రలు. ధర్మరాజే కనుక ధర్మం తప్పితే భూమి గతులు తప్పుతుందన్నాడండి కృష్ణుడును, భీష్ముడు, వ్యాసుడు కూడా. అటువంటి వాడు ధర్మరాజు. అంటే ధర్మరాజుని ఈ సినిమాల్లో చిత్రీకరించినట్టుగా పిచ్చి పిచ్చిగా వాక్కూడదు. ఆయన మహామహిమ ఎంత అంతా అని చెప్పలేము. ఆయన రథం యుద్ధ రంగంలో నేల నుంచి రెండు అంగుళాలు పైన ఉండేది. ఒక్క అశ్వత్థామ హత అన్నప్పుడు మాత్రమే టక్ నేల మీదకి వచ్చేసింది. దాన్ని బట్టి ధర్మరాజు ఎంత గొప్పడో ఆలోచించండి. సాధారణంగా రథం నేల మీద నడవాలి, రథం నేల మీద ఉంటుంది, కానీ ధర్మరాజు ఎక్కి రథం నడపమంటే సారథి రథం నడిపితే ఆ రథం నేల మీద 2 inches పైకి లేచి ఆ పైన నడిచేదిట, నేల మీద నడిచేది కాదు. అసలు ఇటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందా? అలా ఉన్నవాడు ధర్మరాజు అంటే. కేవలం ఒకే ఒకసారి ఆయన రథం తక్క నేలకు వచ్చేసింది. దానికి గల కారణం ఏమిటి అంటే అది కూడా చెప్పాలి మీకు. ద్రోణాచార్యుడు విజృంభించి వస్తున్నాడు, వీడు ఉన్నంత వరకు యుద్ధంలో విజయం రాదు, ఈ ద్రోణుడిని పడగొట్టాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుని పిలిచి అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పు చెబితే తన కొడుకు చచ్చిపోయాడనే బాధతో తన చేతిలో ఉన్న ధనుస్సు ఆయన వదులుతాడు, వదిలితే ఆయన చంపడం తేలికవుతుంది అని కృష్ణుడు ధర్మరాజుని ప్రోత్సహించాడు. చెప్పమన్నాడు, చెప్పమన్నది కృష్ణుడు. వెంటనే చెప్పేయాలి కదా, పాపం ధర్మరాజు గారు అనుకున్నారు శ్రీకృష్ణుడు భగవంతుడు, ఆయన కూడా నా చేత అసత్యం ఆడిస్తున్నాడు, తప్పుడు పలుకులు పలికిస్తున్నాడు. భగవంతుడే ధర్మం తప్పి సత్యం తప్పి అసత్యం ఆడమంటే ఇంక ఈ లోకంలో సత్యం ఏమైపోతుంది అని కృష్ణుడిని శంకించాడు. శంకించి తప్పనిసరి పరిస్థితుల్లో అశ్వత్థామ హత అన్నాడు. తెలుగులో తిక్కన గారు అనువాదం చేస్తూ అనృత భయమును ఆదిజయంబును, ఓ పక్కన అసత్యం ఆడుతున్నాననే భయం, యుద్ధంలో జయం పొందాలనే ఆశ, ఈ రెండింటికి మధ్యలో చాలా జాగ్రత్తగా స్వరం పెద్దగా రాకుండా అశ్వత్థామ చచ్చననియు చెవికి వినక రాకుండా కుంజరమనియనధిప, చెవికి వినక రాకుండా కుంజరమనియనధిప అని తేటగీతులు అనువాదం చేశారు. పైకి అశ్వత్థామ చచ్చాడని చెవికి వినపడకుండా మెల్లిగా చెప్పి మెల్లిగా ఇంకా మెల్లిగా పైకేమో అశ్వత్థామ చచ్చాడు కుంజరం అన్నట్టు మెల్లిగా చెవికి వినగరాకుండా కుంజరం. కొంతమంది అలాగే చెబుతారు, అసలు విషయం ఏమో అరుస్తారు, చెప్పవలసిన విషయం మెల్లిగా చెబుతారు. ఆ మధ్యన ఒక ఆయన సినిమా యాక్టర్ ఉండేవాళ్ళు అండి, ఆ సినిమా యాక్టర్ ఓసి పిచ్చిదానా, ఏది మెల్లగా చెప్పాలో ఏది గట్టిగా చెప్పాలో తెలియదు అనేవాడు, అది వాడి డైలాగ్. అలాగే పాప ఈయన ఈ కుంజరం వినపడకుండా చెప్పాడు ఏను గారి. నిజంగా అశ్వత్థామాహత అంటే ఆయనకి అసత్య దోషం రాదు, అలా అండం వల్ల ఆయనకి పాపం రాదు. ఎందుకు వచ్చింది పాపం ఇప్పుడు? శ్రీకృష్ణుడిని శంకించటం వల్ల. ఏ పరమాత్మ కంటే గొప్ప ధర్మాత్ముడు ఎవడండి? ఆయన చెప్పాడు చైతువే, శ్రీకృష్ణుడు అంటే జగద్గురువు, నువ్వు అశ్వత్థామాహత అను అన్నాడు. భగవంతుడు చెప్పింది ధర్మం, భగవంతుడు చేసింది సృష్టి. అటువంటి భగవంతుణ్ణి క్షణకాలం అనుమానించటం వల్ల ధర్మరాజు గారికి అసత్యమాడిన ఫలితం వచ్చి ఆయన రథం నేలకు వచ్చింది తప్ప అంతవరకు ఎప్పుడూ పైకి నేల పైకి రెండు అంగుళాల పైకి లేచి రథం నడిచేదట. దీన్ని బట్టి ఎంత ధర్మాత్ముడు ఆలోచించండి. ఎప్పుడో హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, మళ్ళీ త్రేతాయుగం చివరి పాదంలో ధర్మరాజు గారు మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. అటువంటి ధర్మరాజు గారిని మూర్ఖుడని కానీ అధర్మపరుడని కానీ బలవంతుడు కాడని కానీ ఎవడన్నా అంటే, వాడు కొన్ని వేల కోట్ల సంవత్సరములు, వేల సంవత్సరాలు కాదు వేల కోట్ల సంవత్సరములు భయంకర క్రూర కఠోర నరకాల్లో పడతాడు, కుంభీపాకం వంటి నరకం కూడా వాడి ముందు తక్కువ అన్నారు. అంత పాపం వస్తుంది. నేను చెప్పడం కాదండి, వ్యాసుడు చెప్పిన మాటనే తిక్కన గారు తెలుగులో పద్యంగా రాశారు. యౌవనివాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యౌవని చారిత్రమెల్ల లోకములకు వజ్జయై వినయంబు నొరపు గర్రపు యౌవని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీనుచుండు యౌవని గుణలతలు ఏడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టిత అంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. అసలు ఇలాంటి పద్యం మానవమాతృడు రాయగలడా? ఒక ఆయన ఉన్నట్ట, ఆయన మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి గారి దర్శనం కోసం ప్రపంచంలో ఉన్న రాజులందరూ వచ్చారు. రాజుగారి దర్శనానికి, మామూలు రాజుగారి దర్శనానికి అయితే మనలాంటి వాళ్ళు పెడతాం, చక్రవర్తి కదా అయినా. అందుకని సామంతరాజులు ఎక్కడెక్కడి వాళ్ళు మహానుభావులు వచ్చారు. వచ్చిన వాళ్ళంతా మనకు వల్లే మాంధాత కాలం నాటి డొక్కుకారులు రారు కదా, మంచి మంచి మద పుట్టిన ఏనుగుల మీద వచ్చారు, దిగ్గజాల మీద వచ్చారు, మదించిన ఏనుగుల మీద వచ్చారు. ఏనుగుల మీద వచ్చిన గుమ్మం దగ్గర ఏనుగు దిగి లోపలికి వెళ్లాల్సిందే, తెలుసు కదా మీరు, వాహనాలతో లోపలికి ఎంట్రీ ఉండదు. అందుకని ఏనుగులన్నీ గుమ్మం దగ్గర వదిలి చెక్క 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 లోపలికి వెళ్ళిపోతున్నారు వాడు. ఆ ఏనుగులు మామూలు ఏనుగులు అనుకున్నారా, సర్కస్ ఏనుగులు అయితే పీనుగులు, తిండి లేకలా ఉంటాయి. కానీ ఏనుగులు మంచి మదించిన బలమైన ఏనుగులు. ఏనుగు ఎప్పుడు గొప్పదనిపించుకుంటుంది, ఈ చెమట ఎంత ఎక్కువ కారితే చెక్కిళ్ళ నుంచి గండస్థలం నుంచి ఎంత ఎక్కువ మదజలము కారితే, మదజలం అంటే బాగా చెమట అన్నమాట, ఆ చెమట నీరు ఎంత కారితే ఆ ఏనుగు అంత బలమైనది. ఈ ఏనుగులన్నీ ఆ గుమ్మం దగ్గర పెట్టగానే రాజులు వాటి చెక్కిళ్ళ నుంచి చెమట కారి కారి నేల మీద పడి నేలంతా బురద బురద అయిపోయిందిట. వర్షాకాలంలో పొలాలు బురద అయిపోతాయే, అలా బురద అయిపోయింది. బురద అయితే అయ్యింది మరి, ఇప్పుడు ఆ బురదలోంచి వీళ్ళు లోపలికి వెళ్ళాలి. వీళ్ళు ఏనుగు దిగేలోపు నేలంతా బురద అయ్యిందండి. ఆ బురదలోంచి దిగి లోపలికి వెళ్ళాలి కదా, ఆ లోపలికి వెళ్ళే వాళ్ళల్లా నేనే ముందెడతాను నేనే ముందెడతానని తోసుకుని వెళ్ళిపోయారు. గురువుగారు రాగానే నేనే ముందు పువ్వు వెయ్యాలంటే నేనే పువ్వు వెయ్యాలని మన భక్తులు తోసుకొచ్చేసినట్టుగా, పాపము పక్కనున్న వాళ్ళు వద్దు అని అరిచినా వినిపించుకోకుండా తోసుకొచ్చినట్టుగా ఈ రాజులందరూ ధర్మరాజు గారి దర్శనానికి తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ తోసుకుపోవడంలో ఏమైపోయింది, వాళ్ళ సామాన్యమైన రాజులా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నగలు వేసుకున్నారు. వాళ్ళ శరీరాలన్నీ నగలతో నిండున్నాయి. భుజములకున్న కీర్తులు భుజ కీర్తులు అంటారు, కేయూరములు అంటారు. చేతికి కంకణాలు ఉన్నాయి, చెవులకి కుండలాలు ఉన్నాయి, శిరస్సులకి కిరీటాలు ఉన్నాయి, మెడ నిండా గొలుసులు ఉన్నాయి. ఇలా తోసుకుంటూ వెళ్ళడంలో ఈ నగలన్నీ ముక్కలు ముక్కలే కింద పడ్డాయట. అంటే అంత కిక్కిరిసిపోయి వెళ్ళారనమాట వాళ్ళకి, నేను నేను అని పక్క వాళ్ళని తోసుకెళ్ళడంలో వాళ్ళ నగలన్నీ ముక్కలు ముక్కలై పిండి అయిపోయి మిక్సీలోనో గ్లైండర్లోనో వేసిన పిండి అయిపోయి ఆ బురదలో పడ్డాయి. ఏనుగు యొక్క మదజలం వల్లేమో నేల బురద అయ్యిందిట, ఈ నగల పొడి ఎందులో పడగానే నేల ఏమైపోయింది, మళ్ళీ గట్టి అయిపోయిందిట. ఆ గట్టి అయిపోయిన నేలలో నుంచి ఎవరు ఒక మహారాజు దగ్గరికి వెడుతున్నారో ఆయన ధర్మరాజు. ఇంతకీ ఇది మొదటి భాగం నేను చెప్పేది, ఇప్పుడు మీకు అర్థమవుతుందా. యవ్వని వాకిట, యవని యొక్క వాకిట్లో ఇభమద పంకంబు, ఏనుగుల యొక్క మదజలము వల్ల ఏర్పడిన బురద, రాజభూషణ రజో రాజిని అడగు, రాజులు ధరించినటువంటి నగల యొక్క పొడితో అణిగిపోతుందో గట్టిపడుతుందో అతడు. ఎంత ఒక్క పాదానికి ఎంత అర్థం చూసారు మీరు, ఇంత పాదంలో అంత అర్థం ఎవడు చెప్పగలడండి, అలా చెప్పాడు కాబట్టి తిక్కనన్నారు ఆయన. ఆయన అద్వితీయుడు తిక్కన గారి కవిత్వం, ఇప్పుడు రాసే వాళ్ళంతా తిక్క కవిత్వం, అది తిక్కన కవిత్వం. ఇక రెండో పాదం చూడండి, ఆయన ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఇవ్వాలనుకుంటే పసలు అనౌన్స్ చేయట. మన వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఏదైనా ఇవ్వాలంటే నేను ఫలానా గుడికి ఫలానా వాళ్ళ అబ్బాయిని మనవణ్ణి, నా ఊరు అక్కడ, నేను నాగోల్లో ఉంటాను, ఇంకో చోట ఉంటాను, ఇంతకు చేసి ₹5 అనౌన్స్మెంట్, ₹5 ఇవ్వడానికి 500 సార్లు అనౌన్స్ చేస్తారు. ఈ అనౌన్స్మెంట్ అంతాను ఇచ్చేది ఇంతాను. కానీ ఆయన ఎవరి మీదైనా ప్రేమ కలిగి ఏదన్నా ఇవ్వాలనుకుంటే అస్సలు మాట్లాడడం, మాట్లాడకుండా ఏం చేస్తట, ఇలా చూస్తాడు. కడకంట అంటే కంటి యొక్క చివరితో చూస్తాట. అవతల ఆయన అదృష్టం అసిస్టెంట్లు కట్టాడు. కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు, ఎన్నిసార్లు చూసినాడు ఏం అర్థం కాదు, ఈ అసిస్టెంట్లు ఉంటే నాకేం ఉపయోగం. కానీ ఆయన అలా కాదు, కడకంటితో అలా చూడగానే వాళ్ళకి అర్థం అయిపోయి ఓహో ధర్మరాజు గారు ఆయనకి ఇంత ఇమ్మన్నాడు, ఇలా అన్నాడంటే 1000 అన్నాడా, 2000 అన్నాడా, 3000 స్తూపులు పెట్టి కనిపెట్టేవారట, కనిపెట్టి బంగారపు కాసులు పెట్టుకొచ్చి ఇచ్చేవారట. అసలు అనౌన్స్మెంట్ లేదు, ఒక మాట లేదు. ఎవ్వని కడకంట నివ్వటిల్లుడు చూడ్కి మానిత సంపద లీనుచుండు, గొప్ప గొప్ప సంపదలు ఇస్తుంది, చూపుతో సంపదలు ఇచ్చే మహానుభావుడు ఆయన ధర్మరాజు అంటే. ఇంకా ఎవరైనా ఇతరులకు చెప్పడం తేలిక, వాడు ఆచరించడు. కానీ ఇదిగో ఆరుం పోగలరా, దీపం వెలిగించు, వీడు మాత్రం 7 వస్తాడు, కూర్చుని శ్రద్ధగా వినండి, వీడు మాత్రం అటు ఇటు తిరుగుతాడు. కానీ ఆయన అలా కాదట, ఎవరికి ఏమీ చెప్పడు, ఆయన ఉపన్యాసం చెప్పడు, గంటల గంటల మైక్ దగ్గర కూర్చుని తాను నడుచుకొని చూపిస్తాడు, ప్రవర్తించి చూపిస్తాడు,
అతని చరిత్ర, అతని క్యారెక్టర్, అతని ప్రవర్తన సమస్త లోకములకు గురువై వాడికి సద్బోధ చేస్తుంది. అంటే ధర్మరాజు ఇలా పూజ చేశాడు, మనం ఇలా చేద్దాం. ధర్మరాజు ఈ పూట ఇలా దానం చేశాడు, మనం ఇలా చేద్దాం. ధర్మరాజు యొక్క ప్రవర్తనే మనకి గురువు అని ధర్మరాజుని అందరూ అనుకరించేటట్లుగా ఆయన ప్రవర్తన ఉండేది. ఇక్కడ ఎవని చారిత్రము ఎల్ల లోకములకు వర్జయ్యి, అతని చరిత్ర సమస్త లోకములకి గురువై వినయంబు వరపు గరపు. వినయాన్ని చూపిస్తుంది, విధానాన్ని, వాడి జీవితాన్ని ఎలా నడుచుకోవాలో అలా నేర్పుతుంది అనమాట. కేవలం తన ప్రవర్తనతో ఇతరులను బాగుపరిచేవాడు అనమాట వాడు. మాకు ఒక ఆయన ఉండేవాళ్ళు అండి, కళ్యాణ మండపం ఉండేది సరిపెళ్ళను ఓ ప్రాంతంలో. నేను ఎన్ని ఊళ్ళు తిరిగాను, ఓ ప్రాంతం, అందుకే నాకు ఓ ప్రాంతం లేదు, అన్నీ నావే, నాకేది లేదు. ఓ తోట ఉద్యోగానికి వెళ్ళా, అక్కడ కళ్యాణ మండపం ఉండేది. ఆ కళ్యాణ మండపానికి వారికి ఓ మేనేజర్ ఉండేవాడు. ఆయన కొడుకుని పిలిచి మాట్లాడద్దని చెప్పడం కోసం అనమాట కొడుకుని, ఒరే కొడుక నీకు ఎక్కువగా మాట్లాడద్దన్నానా, అతిగా మాట్లాడద్దన్నానా, అధిక ప్రసంగం వద్దన్నానా, ఎందుకు ఎక్కువ మాట్లాడతావు, వద్దన్నానా, ఏ వద్దన్నానా, అరగంట ఇంతకీ అసలు కొడుకే మాట్లాడలా, ఎక్కువగా మాట్లాడద్దన్నానా, ఓవర్ టాకింగ్ వద్దన్నానా, అధిక ప్రసంగం వద్దన్నానా, 45 మినిట్స్ చెప్పేవాడండి ఇలాగా. దీన్ని ఏమంటారు, ఇదే అధిక ప్రసంగం, అసలు వాడే మాట్లాడడం. అలాగే ధర్మరాజు ఇలా వాగడు, మాట్లాడొద్దని, అన్నం తినద్దని, పిచ్చిబాబులు ఏం చెప్పడు, కేవలం తాను అలా ప్రవర్తిస్తాడు. ఓహో, ధర్మరాజు ఈ ఏకాదశి నాడు ఇలా ఉపవాసం ఉన్నాడు, ఈ పూట ఇలా మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా మాట్లాడాడు అని అతని ప్రవర్తనను చూచి అందరూ అదే గురువుగా భావించి తాము వినయాన్ని, జీవిత గమ్యాన్ని నేర్చుకునేవారు అన్నమాట. ఇక్కడికి 3 పాదాలు అయ్యింది, ఇక 4వ పాదం ఉంది. ఆయన కీర్తి అక్కడెక్కడ అనడానికి వీల్లేదు. కొంతమంది కీర్తి కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది, కొంతమంది హైదరాబాద్కే పరిమితం, కొంతమంది తెలుగు రాష్ట్రాలకి పరిమితం, కొంతమంది హిందీ రాష్ట్రాలకి పరిమితం, కొంతమంది భారతదేశానికి పరిమితం. కానీ ధర్మరాజు అలా కాదే, ఆయన గుణములు తీగలట. ఇళ్లల్లో మల్లె తీగలు, సన్నజాజి తీగలు మొదలైన తీగలు వేసేవారు పూర్వం. ఆ తీగలు అలా పైదాకా పాకేవండి, డాబా పైదాకా. తీగ ఎలా అయితే పైకి పోకుతుందో, ధర్మరాజు గారి గుణములనే తీగలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అన్ని దిక్కులకి వ్యాపించిందిట. అనగా ఎక్కడికెళ్ళినా ధర్మరాజు కీర్తి ఆ రోజుల్లో. భూమండలమే కాక స్వర్గలోకంలో కూడా ధర్మరాజు గారిని ఇంద్రుడి దగ్గర నారదుడు ప్రశంసించేవాడు, పాతాళంలో ప్రశంసించేవాడు. సప్త సముద్రములు దాటి చిట్ట చివరి కొండ దాకా ఆయన గుణమనే తీగ పాకింది. అంటే ఆయన కీర్తి ఎంత వెళ్ళిందో ఆలోచించండి. ఎవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. అతని గుణలతలు సప్త సముద్రములు దాటి చిట్ట చివర అస్తమగిరి పశ్చిమాద్రి దగ్గరికి వెళ్ళి అక్కడ దాకా చేరిపోయేదట. ఆ తర్వాత వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే అన్ని సముద్రాలు కనుక. అనగా ఆయన కీర్తి సర్వత్రా వ్యాపించింది. ఇంత చెప్పి అతడు అన్నాడు. ఆయన ఎవడతడు? భూరి ప్రతాప, మహాపరాక్రమం కలిగిన వాడు. ఆ పరాక్రమం ఎటువంటిదట? మహాప్రదీప, గొప్ప దీపం. ఈ దీపాలు మామూలు దీపాలు, కానీ ఆయన పరాక్రమం చాలా గొప్ప దీపం. ఆ దీపం ఎటువంటిది? దూర విఘటిత గర్వాంధకార వైరి వీర. చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి. ఆయన శత్రువులందరికీ అహంకారం అనే చీకటి ఉన్నది, మేము గొప్పవాళ్ళం అని గర్వంతో ఉండేవారట. ఈ గర్వం ఓ చీకటి. ఈ గర్వం అనే చీకటిని ఆయన పరాక్రమం అనే దీపం తొలగించింది. అనగా ఆయన పరాక్రమమునకు వైరులు దాసోహం అన్నారన్నమాట. అలా దాసోహం అన్నాక వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడైతే అహంకారం తొలగిపోయిందో, గర్వం అనే చీకటి తొలగిందో, ఆయన పరాక్రమం దెబ్బకి లొంగిపోయారో, వెంటనే వచ్చి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడేవాళ్ళు కిరీటం తీసి నమస్కరించేవారు, కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం కిరీటముతో సహా నమస్కారం చేశారు. సాధారణంగా కిరీటం ఎప్పుడు శత్రువులు కాళ్ళ మీద పెట్టరండోయ్, పెట్టాలంటే అవతల వాడి మీద వాళ్ళకి అంత భయభక్తులు ఉండాలి. వెంటనే వాళ్ళు తమ శిరస్సు మీద ఉన్న కిరీటములతో సహితంగా ఆయన పాదాలకి నమస్కరిస్తే, వాళ్ళ శిరస్సుల మీద ఉన్న కిరీటములకు నవరత్నాలు ఉన్నాయి, వాళ్ళేం సామాన్యులు కాదు కదా, నవరత్నములు తాపడము చెయ్యబడిన కిరీటములు ఆయన పాదాల మీద పెట్టారు. ఆ నవరత్నములు ఆయన పాదముల మీద అద్దగ 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 వెలిగిపోతున్నాయట. వైరి వీర కోటీర మణి ఘృణి వేష్టిత అంగిరితల్లుడు.
శత్రువుల కిరీటముల మీద ఉన్న మణుల కాంతి చేత ధగధగా వెలుగుతున్న చుట్టుకొనబడిన పాదపద్మములు కలిగినటువంటి వాడు, అటువంటి వాడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు. ఆయన సామాన్య మానవుడా ధర్మరాజంటే అసలు ఏం పద్యం అండి ఇది? ఇటువంటి పద్యాలు రాశారు కాబట్టి వాళ్ళ కవిత్వం నిలబడింది. ఇప్పుడేమో చచ్చేచాడి, ఆంధ్రపత్రిక ఇచ్చట అమ్మబడును, అన్నం ఎక్కడ బాగా అమ్మబడును, ఇవే పద్యాలు. ఏది అలంకారమో తెలియదు, ఏది అన్వయమో తెలియదు, ఏది రూపకమో తెలియదు, ఏది పడితే అది రాసిపారేయటమే. చాపవేశనువాడు అది పద్యం అంట, స్నానము చేసనువాడు అది పద్యమే. ఇది కవిత ఇప్పుడు ఈ పాటలు కూడా చూస్తాం కదా, కొట్టండి తిట్టండి గెల్లండి చంపండి ప్రేమ ఇదా. ఆ పాట వినగానే చెంబుండీళ్ళలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది, చెంబుండీళ్ళు లేక కాని ఇలా అయిపోయింది కాలప్రభావం. మంచి అద్భుతమైన భావన, భావమునకు తగిన భాష పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, అది కవిత్వం అంటే. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? అంతటి మహనీయుడు ధర్మరాజు అంటే. అటువంటి ధర్మరాజు తీర్థయాత్రలు చేస్తూ నర్మదా నదీ తీరంలో స్నానానంతరం ఒడ్డున కూర్చుని మార్కండేయ మహర్షిని నర్మదా మహిమ చెప్పమంటే ఇంకా అంతకంటే అదృష్టం ఉందండి. వినేవాడు ధర్మాత్ముడు, ఇక చెప్పేవాడు పిలిస్తే శివుడు పలుకుతాడు. అటువంటి మార్కండేయుడు, మార్కండేయుడు శివ అంటే శివుడు వచ్చి అక్కడ కనపడతాడు. ఆ మార్కండేయుడు పిలిస్తే విష్ణువు పలుకుతాడు, మార్కండేయుడు పిలిస్తే అమ్మ పలుకుతుంది, బ్రహ్మ పలుకుతుంది. అంతమందిని తన దగ్గరకి రప్పించుకునే మహాశక్తి కలిగిన మహానుభావుడు మార్కండేయుడు, పురాణవేత్త. చెప్పేవాడు మార్కండేయుడు, వినేవాడు ధర్మరాజు. అందుకే ఈ తీర్థముల మహిమ విన్న మీరందరూ కూడా ఆ స్థాయి కడతారు, అందుకే వినాలి. ఆ ధర్మరాజు ఏమని అడిగాడు, మహాత్మా ఈ నర్మదా తీరంలో ఉన్న ఒక్కొక్క తీర్థం గురించి నాకు చెప్పు. అంగిరస తీర్థం అని ఒక తీర్థం ఉంది ఉన్నాను, ఈ ఆంగిరస తీర్థం ఎలా వచ్చింది, దీని కథ ఏమిటి, కారణం ఏమిటి, నర్మదా నదీ తీరంలో ఒక రేవుక పేరు ఎలా వచ్చిందని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం ప్రజాపతులలో అంగిరుడని ఒక ఆయన ఉన్నాడు. అంగిరహ సకారాంత శబ్దం, అది తెలుగులో తత్సమంలో ఆంగిరుడు ఆంగిరసుడు అని కూడా పిలుస్తూ అంగిరుడికి సంబంధించింది ఆంగిరసం అన్నమాట. ఈ గోత్రం వాళ్ళే ఆంగిరస గోత్రులు అంటే. ఇతడు సప్తఋషుల్లో ఒకడు కూడా, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, అంగిరుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వీళ్ళంతా సప్తఋషులు కదండి, ఈనాటి సప్తఋషులు. అందులో ఈ అంగిరుడికి ప్రారంభకాలంలో పిల్లలు లేరు, సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, విసిగిపోయాడు. పిల్లలు లేకపోతే మా చెడ్డ బాధ పడిపోయాడు. కొంతమందికి పిల్లలు లేకపోతే ఒకటే బాధ, పిల్లలుండి ఏం ఏడిచారు, ఏం ఉద్ధరించారు, ఎంతోమందిని చూడటం లేదా మనం. కాబట్టి ఏమీ లేనివాడు అదృష్టవంతుడు కొన్ని విషయాల్లో. అలాగని పిల్లలు పోద్దని నేను అన్నసమా, లేనప్పుడు వెంగెట్టుకోద్దంటున్నాను. ఎవడు లేకపోతే ఏకో నారాయణ జాయ్ చక్రాంతకం తీర్థయాత్రలు తిరగచ్చు గురువు గారితో. అదే ఈ పిల్లలు పీచు పిత్త పీచు ఎందుకుంటారులేండి, పిల్లలతో పాటు పేచీలు ఉంటాయి కానీ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, మళ్ళీ ఎన్నో రకాల కార్యక్రమాలకు అడ్డం. కాబట్టి ఉన్నవాడు ఉన్నట్టు ఏడిస్తే లేనివాడు లేనడి ఏడుస్తాడు కానీ ఏం బెంగ పెట్టుకోకండి, అన్నిటికీ పరమాత్మ ఉన్నాడు. ఉన్నవాళ్ళు భగవంతుడు ఇచ్చాడు అదృష్టం అనుకోండి, లేనివాడు ఇవ్వలేదు ఇంకా అదృష్టం అనుకోండి, ఉన్న అదృష్టమే లేకపోయిన అదృష్టమే. కాకపోతే పిల్లలు లేకపోతే ముక్తి లేదు అని కొందరికి అనుమానం, అదుట్టి భ్రమ. కొడుకుల్ పుట్టరటం తునేట్టుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేశునకు అనేకుల్ వారిచే ఏగతుల్ వడసం పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లెనే దుర్గతుల్, పుత్రులు లేని ఆసుకునకు పాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబు అపుత్ర కొనకు శ్రీకాళహస్తీశ్వర. కొంతమంది కొడుకులు పుట్టలేదో పుట్టలేదో అని ఏడుస్తారు. ఇదో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, వాడికి ఎంతమంది కొడుకులు, మనం ఎరిగిన వాళ్ళు ఈ 100 మంది కాదండో, గాంధారికి 100 మంది కొడుకులు ఒక కూతురు, ఇది కాక వాడికి మొత్తం భార్యలు 108 మంది ఏకంగా. అందుకే అక్కడ ఏమంటాడు, పత్ని శతంబు అన్నాడు. భీష్ముడు ఈ వంశం పాడైపోతుంది, నేను బ్రహ్మచారిని, ఎక్కువ మంది పిల్లలు పుడితే ఈ వంశం చంద్రవంశం అభివృద్ధి అవుతుందని కన్యాశతం పట్టుకొచ్చి ఇచ్చాడు. శతం అంటే కేవలం అందకాక పైన ఎక్స్ట్రా ఐదుగురు పట్టుకొచ్చాను 105 అని, కొన్ని చోట్ల ఎక్కడో అరుదుగా 108 ఉంది, కానీ 105 కరెక్ట్. భారత 105 అంది, 105 మంది గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని గుడ్డాడికి 105 భార్యలు. అందులో చాలామందికి 10 మంది సంతానం. అందులో ఒక ఆవిడికి పుట్టినవాడు యుత్సుడు, చిట్ట చివరికి వాడొక్కడు మిగిలాడు పాండవుల వైపు వెళ్ళడం వల్ల, మిగతా వాళ్ళంతా యుద్ధంలో తెచ్చారు. కాబట్టి ధృతరాష్ట్రుడికి బోలెడంతమంది సంతానం. అందుకే ఇక్కడ వందల్లా కౌరవేశు నాకు అనేకులు అన్నాడే, చాలామంది సంతానం ఉన్నారు, కొడుకులు చాలామంది ఉన్నారు. ఏం లాభం వారి వల్ల? ఆయనకి ఏం శుభం? అసలు పుత్రుడే లేరు సుకుడికి, ఆయన శుభ్రంగా మోక్షం పొందాడు. కాబట్టి భగవంతుడిని భక్తితో పట్టుకుని గురువుగారు చెప్పిన పురాణములు శ్రద్ధ ఆసక్తి భక్తి సంసక్తితో వింటే ఈ జన్మలో ముక్తి పొందుతారు తప్ప ఈ బోడి సంతానం వల్ల మనకేం వస్తుందని అనుకోరు. అందున ఇంకొక విషయం మీకు చెప్తాను స్పష్టముగా, ఇది కలియుగం. భవిష్యత్తులో కొడుకులు పిండం పెడతారనే ఊహ విడిచిపెట్టండి, అసలు ఎవరు ఏం చేస్తారో తెలియదు. అందున ఎక్కువ మంది పిల్లలంతా అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, అండమాన్ను, ఇంకో దొండమాన్ను ఇక్కడ తిరుగుతున్నారు, ఊళ్ళో ఉన్నా రారు. ఈ స్థితిలో ఇతరుల వల్ల మనకి ఏదో ఒరుగుతుంది అనుకోకుండా ఎవరికి వాళ్ళు తమను తాము ఉద్ధరించుకోండి, భక్తితో భగవంతుడిని పట్టుకోండి, భగవత్ కథ వినండి, భాగవతం వినండి, అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేయండి, గురు సంకీర్తనం చేయండి, ఈ జన్మలోనే తరిస్తారు, లేకపోతే నరకం వరిస్తారు. ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అయినప్పటికీ సంతానం కావాలని కోరుకోవడం అనేది ఈ మానవ లక్షణం. అంగిరుడు ఎందుకు అనుకున్నాడంటే, నేను మహాత్ముణ్ణి, పండితుణ్ణి, ప్రజాపతిని, బ్రహ్మ మానస పుత్రుణ్ణి, సప్త ఋషులలో ఒకణ్ణి, నాకంటూ ఒక వారసుడు లేకపోతే రేపు భవిష్యత్తులో నా కీర్తి, నా గోత్రం ఎలా నిలుస్తాయి అనుకున్నాడు ఆయన. పైగా అది యుగాది, ఇప్పుడంటే చాలా కాలం గడిచింది, కృతయుగం యొక్క ఆరంభకాలం. అప్పుడు సంతానం లేకపోతే భూమి నశిస్తుంది. ఆ రోజుల్లో సంతానం చాలా అవసరం, ఎందుకంటే ప్రజలు చాలా తక్కువ ఉన్నారు, లిమిటెడ్ పీపుల్ని మాత్రమే బ్రహ్మగారు సృష్టించాడు. అందుకని బాగా జనాభా అభివృద్ధి కావాలి. అందువల్ల ఆయన ఏం చేశాడు, నర్మదా నదీ తీరానికి వచ్చాడు. సరిగ్గా అప్పుడే నర్మద పుట్టిందని చెప్పుకున్నాం కదా మనం, అది కూడా పురూరేవుడి వల్ల పుట్టింది కదా, అందుకని నర్మదా తీరానికి వచ్చాడు. ఓ రేవు దగ్గర చేరాడు. అప్పట్లో రేవులంటే ఉంది, కాస్త ఇసుక బాగా ఉండి దిగడానికి బాగుంటే అది ఓ రేవు కింద చేసుకునేవారు. ఇప్పుడంటే మెట్లు కట్టారు, కానీ అప్పుడు మెట్లు లేవు, ఇంకో బొట్లు లేవు. అక్కడికి వెళ్ళి ఓ చోట కూర్చుని నిత్యం త్రిశవణ స్నానం చేసేవాడు. త్రిశవణము అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూట్ల సంధ్యా సమయములలో చేసే స్నానమును త్రిశవణ స్నానం అంటారు, గుర్తుపెట్టుకోండి. సరిగ్గా సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్నప్పుడు అది మొదటి స్నానం, మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికొచ్చినప్పుడు, సరిగ్గా మీరు చూడండి, సూర్యుడికే చూడండి, శిరస్సు పైన కనపడతాడు, ఆకాశంలో నెత్తి మీదకి వస్తాడు, అప్పుడు చేసే స్నానం రెండవ స్నానం. మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడు చూసారా, అస్తమించేటప్పుడు చేసే స్నానం. ఈ మూడు పూట్ల చేసే స్నానమును ఏమంటారు, త్రిశవణ స్నానం. మన పురాణాలు ఈ విషయం చాలాసార్లు చెప్పాయి. మూడు పూట్ల మహానుభావులు పూర్వం స్నానం చేసేవారు, నదుల దగ్గర ఉన్నవాళ్ళు నదుల్లో చేసేవారు, నదులు లేని వాళ్ళు ఇళ్ళ దగ్గర చేసేవారు స్నానం అన్నమాట. అందుకనే పార్వతీదేవి శివుడు భర్త కావాలని హిమాలయ పర్వతాలలో స్నానం చేస్తోంది, కేదారం దగ్గర, గౌరీకొండం దగ్గర. రేపు మేలో వచ్చేవాళ్ళు, జూన్లో వచ్చేవాళ్ళు చూస్తారు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో చూస్తారు. అక్కడ స్నానం చేసి ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మచారి రూపంలో శివుడు వచ్చి ఏమన్నాడు, సలిలంబు త్రిశవణ స్నాన క్షమంబౌనే అంబోజపత్ర దీర్ఘాయతాక్షి అన్నాడు. అమ్మాయి, నీకు మూడు పొట్ల స్నానం చేయడానికి నీరు సమృద్ధిగా ఉందా, తామర పువ్వు రేకుల వలె విశాలమైన కళ్ళు కలిగిందానా అన్నాడు. నీ కళ్ళు విశాలం, ఇక్కడ నీళ్లు కూడా విశాలంగా ఉన్నాయా అని అడిగాడు. ఎంత మంచి మాట అది. కాబట్టి మనం కూడా త్రిశవణ స్నానం చేయడానికి ప్రయత్నిద్దాం. కలియుగంలో త్రిశవణం చేయకపోయినా ద్విషవణం చేసినా పర్వాలేదు, పొద్దున సాయంత్రం చేసినా పర్వాలేదు, సాధ్యమైనంత వరకు కనీసం రెండు పూటలైనా స్నానం చేయండి. అందులో ముఖ్యంగా ఉపన్యాసానికి వచ్చేవాళ్ళు అండి, హాయిగా స్నానం చేసి చక్కగా రుద్దుకుని అంతో ఎంతో సెంటు పూసుకొస్తే నేను ఫెయింట్ అవ్వకుండా ఉంటాను. అయితే ఇది మినహాయింపు ఉందండో, ఎక్సెప్షన్. ఆఫీసు నుంచి డైరెక్ట్గా ఉపన్యాసానికి వస్తారు కదా పాపం, కాబట్టి వాళ్ళు ఉపన్యాసం మానేసి ఇంటికి వెళ్లకుండా వాళ్ళు రావచ్చు, వాళ్ళు కొంచెం ఒక ఆమాత్రం దూరంలో ఉండి వినండి. ఆఫీసులో పొద్దున్నంతా పనిచేశారు, పాపం పురాణం వినకుండా ఉండలేరు, అలాంటి భక్తులు చాలామంది ఉన్నారంటే ఇక్కడ చెప్పారు. గురువుగారు మీకోసం చెక్క చెక్క చెక్కమని ఆఫీసు ముగించుకొని సాయంత్రం వేళ పరుగు పరుగున వస్తున్నాం అని కొందరు, మరి కొంతమంది అయితే ఎలాగో లైవ్ ఇస్తున్నారు కాబట్టి రోజు 6,000-7,000 మంది లైవ్లో చూస్తున్నారట, మినిమం 3,000 చూస్తున్నారట. వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపించింది అనమాట వాళ్ళకి భక్తి. అందుకని ఈ లైవ్ ఇవ్వడం, ప్రత్యక్ష ప్రసారం వల్ల ఎంతోమందికి లాభం వస్తుంది. తర్వాత ఆఫీసు వదలకపోతే అక్కడ కూర్చుని కూడా చూస్తారు. ఈ 2 అవర్స్ కంప్యూటర్ కట్టేసి తలుపేసేసుకుంటారు లోపల. బాస్ పిలిచినా సరే, బాస్ పిలిస్తే ఎస్ బాస్ అనుకోండి, యాస్ బాస్ అంటే నువ్వు గాడిదవి కాసేపు కూర్చో అని చెప్పడం అని చెప్పి వింటున్నారట పాప, కదా? ఇందులో సందేహం లేదు, చాలామంది చెప్పారు. ఏది ఏమైతేనే పాప అటువంటి వాళ్ళు మరి రావాలనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి రాలేరు కదా, వాళ్ళు రావచ్చు. ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు వాళ్ళంతా రుద్దుకొని స్నానం చేస్తే మంచిదని నేను అలా అంగిరసుడు చెప్పాడు. ఆయన 3 పొట్ల స్నానం చేసేవాడు. అనంతరం ఓం నమశివాయ అంటూ పంచాక్షరీ జపం చేసేవాడు. మహాదేవుణ్ణి భక్తితో పూజించాడు. చాంద్రాయణ వ్రతం అని ఒక వ్రతం కూడా చేశాడు. చాంద్రాయణ వ్రతం అంటే అంత తేలిగ్గా చేయటం అది. శుక్లపక్షంలో పాడ్యమితో ఈ వ్రతం మొదలెట్టాలి. పాడ్యమి నాడు ఒక్క అన్నం ముద్దే తినాలి. మళ్ళీ 3 పొట్ల 3 ముద్దలు తినకూడసమా? పాడ్యమి నాడు రోజుకు 1 ముద్ద, విదియనాడు 2 ముద్దలు, తదియనాడు అది తృతీయ కదా అందుకని 3, చతుర్థి నాడు అంటే వాడు 4, ఆ తర్వాత 5, అలా క్రమంగా పూర్ణిమ నాటికి ఎన్ని ముద్దలు అవుతాయి? 15 ముద్దలు అవుతాయి, 15 ముద్దాస్, 15 ముద్దలు తినాలి. ఆ మర్నాటి నుంచి ఏం చేయాలి? మళ్ళీ పౌర్ణమి అయిన మర్నాటి నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించాలి. పౌర్ణమి నాడు 15 తింటే ఆ తర్వాత కృష్ణపక్ష ప్రతిపత్తిథి పాడ్యమి నాడు 1 తగ్గించి 14, ఆ తర్వాత విదయ నాడు 13. అలా అమావాస్య నాడు అసలు ఉండదు, ఏమీ తినకుండా ఉండాలి. మళ్ళీ అమావాస్యకు మళ్ళీ 1, 2, 3 అలా పెంచుకెళ్ళాలి. ఇలా వ్రతం చేస్తే దానికి చాంద్రాయణ వ్రతం. అయనము అంటే నడవడి, కదలిక. చంద్రుని యొక్క అయనం గతిని బట్టి, ఆయన నడకని బట్టి, ఆయన కళలు తగ్గుతూ పెరుగుతూ ఉంటే అన్నం ముద్ర కూడా తగ్గించుకుంటూ హెచ్చుకుంటూ శివుణ్ణి భక్తితో పూజించే వ్రతము చాంద్రాయణ వ్రతము. ఇలా అన్నాం కదా అని అమావాస్యకు ముందు రోజు 1 ముద్దే తినమన్నారు కదా, పాడ్యమి నాడు 1 ముద్దే తినమన్నారు కదా అని ఇంత ముద్ద చేసుకుందిట కావిడ, ఇంత అన్నం పెట్టి ఏకంగా తద్దిన నాడు పెట్టి అంత పెండాలాగా. అలా కాకుండా ఇంత ముద్ద తినమల్ల మళ్ళీ ఎంత, నెమలి కంటి గుడ్డు ఎంత ఉంటుందో అంత ముద్దే తినాలి దానికి నియమం. నెమలి కంటి గుడ్డు అంటే ఎంత ఉంటుంది? చిన్న ముద్ద, ఇంత ఇంత ముద్దలు, హోమియోపతి పిల్స్ లాగా చిన్న చిన్న ట్యాబ్లెట్ లాగా చేసుకుని పాడ్యమి నాడు 1 ముద్ద, విధి నాడు 2, అలా పెంచగలాలట. అలా తింటేనా మన వాళ్ళకి తర్వాత డ్రైవింగ్ ఏం చేస్తారు? పురాణం ఏమంటారు? ఒక చాంద్రాయణ వ్రతం అయిన తర్వాత వాడు కనపడితే నువ్వు ఎవరెవరా విఠలాచార్య సినిమాలోంచి వచ్చావో అస్థిపంజరావు అని అనాలి మనం. అలా అయిపోతారు వాడు. అందుకని మన వాళ్ళకి పొద్దుట ఆ మాత్రం సద్దన్నం, మళ్ళీ 10 గంటలకి కాస్త కాఫీలు టీలు, మళ్ళీ 12 గంటలకు ఆ మాత్రం భోజనం, మళ్ళీ సాయంత్రం బయలుదేరే ముందు బొబ్బట్టు పెట్టకపోతే ఇక్కడ కొంచెం బొబ్బట్లు పెడతారు, మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళాక ఆ మాత్రం, అవన్నీ పడితేనే ఏదో బండి నడుస్తుంది. ఇది ఫ్యూయల్, మనవన్నీ ఫ్యూయల్ ట్యాంక్స్, అందులో ఫ్యూ పనికిరాదు. ఏ ఫ్యూ పనికిరాకుండా కాస్త నిండుగా పడాలి. కానీ మహానుభావులు వాళ్ళు అల్పాహారంతో బతికారు. అల్పాహారి తపోధన, ఆహారం తక్కువ తీసుకునేవాడికి తపస్సు అనే ధనం పెరుగుతుంది. తపస్సు చేసేవాడు ఆహారము స్వల్పముగా తీసుకుంటాడు. అలా వ్రతం చేశాడు ఆయన. ఎన్నాళ్ళు చేశాడు అలా? 100 దివ్య సంవత్సరముల కాలం చేశాట మహాతపస్సు. ఏకంగా అంతకాలం మానవమత్తులు తీరేడానికి కాబట్టి చేశాడు. ఆ వ్రతానుష్ఠానానికి మెచ్చుకున్నాడు శివుడు. మెచ్చుకుని అంగిరస, నీ ఉపాసన గొప్పది, నియమం గొప్పది, నీ పవిత్రత గొప్పది, కోరుకో నువ్వేం కోరుకుంటేది ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన, నాకు 3 కొడుకుల్ని ప్రసాదించు. 3 నువ్వు అంటే నువ్వు అనేటట్లుగా ఉండాలి, గొప్పవాళ్ళు అయి ఉండాలి. అందులో మధ్యముడు దేవతలకి కూడా గురువు అవ్వాలి, అతని కీర్తి ప్రపంచమంతా వ్యాపించాలి, అనుదినము ప్రజలు అతన్ని తలుచుకోవాలి. అటువంటి దేవతలకి కూడా మంత్రిగా గురువుగా ఉండే ఒక కుమారుణ్ణి ప్రసాదించు. అతన్ని ఎప్పుడు బ్రహ్మశ్రీ అని జగం పిలవాలి. శ్రీ బ్రహ్మశ్రీ పదం ఆయనతోటే మొదలైంది, అంత పూర్వం లేదు. నన్ను ఒకసారి అవధానంలో అడిగారులండి, పండితులందరినీ కూడా బ్రహ్మశ్రీ అంటారు, మరి పండితు రాలిని ఏమనాలి అంటే వాణిశ్రీ అనండి అన్నారు. బ్రహ్మగారి భార్య వాణి కదా, ఈ బ్రహ్మశ్రీ పదానికి ఆద్యుడు ఆయన అన్నమాట. సర్వలోక పూజితుడు అవ్వాలి అతడు. అతన్ని చూస్తే సజ్జనుడు మెచ్చుకోవాలి. అతని దగ్గర విద్య అక్షయంగా ఉండాలి. అనగా తథాస్తు, నీకు ముగ్గురు కొడుకులు కడుగుతారు. మొదటివాడు ఉతత్యుడు లేక దీర్ఘతముడని పిలువబడతాడు, మహాత్ముడవుతాడు. రెండోవాడు బృహస్పతి అనే పేరుతోటి కీర్తి పొందుతాడు. నువ్వు చెప్పినట్టుగా దేవతలకి మంత్రి అవుతాడు, గురువు అవుతాడు, మహాపండితుడు అవుతాడు. ఇంద్రుడి చేత పూజలు అందుకుంటాడు, గ్రహము కూడా అవుతాడు. అనుదినము ఎవరు అతన్ని తలుచుకోకుండా ఏ పని చేయరు. అంటే ఎవరైనా తెలివైన వాడైతే బుద్ధికి బృహస్పతి అనేవారు అన్నమాట. ఆ రకంగా బృహస్పతిని తలుచుకుంటారు. అతడు రాసిన స్మృతులు, జ్యోతిశాస్త్రం జగత్ప్రసిద్ధికి ఎక్కుతాయి. దానికి బార్హస్పత్య మానము అని పేరు వస్తుందన్నమాట. ఇప్పుడు మనం వాడే జ్యోతిశాస్త్రంలో చాలా భాగం అయిందే. శుక్రుడు, బృహస్పతి వీళ్ళంతా జ్యోతిశాస్త్రం రాశారు. అవి పెద్దగా చదువుకోక తర్వాత రాసిన వాళ్ళు పట్టుకుంటారు మన వాళ్ళు. రకరకాలండి, పిచ్చి పిచ్చి అని వచ్చేసాయి. ఇవి సరిపోక మనకి విదేశీయులు ఒకటి, పైగా చైనా వాస్తు. నీ బతుకి చైనా వాస్తు ఎందుకు? ఆ దరిద్రుడికి శాస్తి చేయక, నీ వాస్తు చాలదానే. కొత్త కొత్తవన్నీ దింపుకు రావడం అన్నమాట. బృహస్పతి రాసినటువంటి శాస్త్రములు ఒక్కటి చదువుకున్నా మన జీవితం బాగుపడుతుంది. అసలు కోట ఎలా ఉండాలి, స్వప్నం వస్తే ఫలితం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయనే రాశాడు. స్వప్నాధ్యాయం రాసింది ఆయనే. ఆరోహణం గోవృష కుంజరాణం ప్రసాద శైలాగ్ర వనస్పతీనాం విష్ఠానులేపో రుదితం మృతంచ స్వప్నేష్వగమ్యాగమనంచ పుణ్యం. ఈ స్వప్నాధ్యాయం ఆయన రాశాడు. నువ్వు కల కంటే ఆ కళలు ఫలిస్తాయి, కానీ కళలు ఫలించాలంటే నువ్వు ఆరోగ్యవంతుడు అయ్యి ఉండాలి అంటే మొట్టమొదట స్వప్నాధ్యాయంలోనే చెప్పాడు. అనారోగ్యవంతుడికి వచ్చే కళ ఫలించదు. వాతకం అంటే వాత రోగం వచ్చిన వాడికి, పిత్తకం పైత్యం ఉన్నవాడికి, చింతితంచ ఆలోచించటం వల్ల కళ వచ్చిన వాడికి ఆ కళల ఫలితములు ఉండవు. అనువర్జయత్వ వాటిని విడిచిపెట్టన్నాడు. కొంతమందికి వాత రోగం అండి, ఒళ్ళంతా వాతమే. అటువంటి వాడు నిద్రపోయాడు, వాడికి కళ వచ్చింది, ఆ కళ పనిచేయదట, వేస్ట్ అది, ఎందుకంటే రోగం ఉంది కనుక. అలాగే పిత్తకం, కొందరికి పైత్యం ఎక్కువ అనమాట. ఆ పైత్యం వల్ల వాడు ఏం చేస్తాడు, ఒళ్ళంతా గోక్కుంటూ బరుక్కుంటూ పైత్యంతో నిద్రపట్టి పట్టకం ఉన్నవాడికి కళ వస్తే ఉపయోగం లేదు. ఆ కళ్ళలో వాడికి రంభ వరించినట్టు వస్తే రంభ కాదు కదా, రోడ్డు మీద పోయేది కూడా వరించదు, అది వేస్ట్. అలాగే చింతితంచి అనువర్జీయత్ అన్నాడు. పగలు దేనిని ఎక్కువ తలుచుకుంటే అది రాత్రి కళ్ళలోకి వస్తుందో అది వేస్ట్ అనమాట. అనగా తాతయ్య గారి కారు చూశారు ఒక ఆయన, అంధాత కాలం నాటి కారు, గొట్టం తెగిన వెంటనే సరి అయిపోతుంది, బాగా పనిచేస్తుంది, అద్భుతం అని ఆ కారును తలుచుకున్నారట. ఆ కారును ఒకటేసారి తలుచుకున్నాడు పగలంతా. ఇప్పుడు రాత్రి నిద్రపోయాడు, నిద్రపోతుంటే కళ వచ్చింది. ఆ కళ్ళలో వచ్చి తాతగారు స్వయంగా వచ్చి, ఈ కారుతో నేను పడలేకపోతున్నాను అయినా నీకు దానం ఇస్తాను అన్నాడు అనుకోండి ఏ జయకుమార్ గారికో, ఈ కళ ఫలించదు. ఎందుకని, ఈయన పగలంతా కారు తలుచుకున్నాడు కనుక. ఆ కారుని తలుచుకోకుండా ఉన్నప్పుడు కనుక కళ వచ్చి ఆయన దానం ఇచ్చినట్టు కళ వస్తే గ్యారంటీ కదా పనిచేసేది. అందువల్ల ఎప్పుడు మనం పగళ్ళు దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచించిందే కళ్ళలోకి వస్తే అది కూడా వ్యర్థం అయిపోతుంది అనమాట. అందుకని రోజు పగలు నాకు బ్యాంకు ఉద్యోగం వస్తుంది, నాకు బ్యాంకు ఉద్యోగం వస్తుంది అని బ్యాంకు ఉద్యోగం వస్తుందని చేతులు ఒప్పుకొని ఆ బ్యాంకు 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 అని నిద్రపోతే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ బ్యాంకు ఉద్యోగం రాదు నీకు కళ వచ్చినా. దాని గురించి తలుచుకో, తనంత తాను కళ రావాలి. అలాగే గురువుగారు విమానంలో నన్నేమో బదరీ తీసుకెళ్లారని మీరు ఎవరన్నా కళ్ళు అనుకుంటే అది కూడా వేస్ట్. తలుచుకున్నారు కనుక, పగల తలుచుకోకుండా తనంత తాను కళ వచ్చింది అనుకోండి, హఠాత్తుగా కళ వచ్చింది, మీరు ఏది ఆలోచించలేదు, నిద్రపోయారు, అప్పుడు గురువుగారు వచ్చి రావోయ్ కమ్ విత్ మీ టు బదరీ అండ్ కేదార్ అన్నాను అనుకోండి, అది గ్యారంటీగా పనిచేస్తుంది. కాబట్టి చింతితంచి అనువర్జీయత్తు, ఆలోచించటం వల్ల వచ్చిన కళ కూడా పనికిరాదు. ఇంకా ఆరోగ్యవంతుడి కళ్ళు పనిచేస్తాయి. అందులో ఏది మంచి ఏది చెడ్డో చెప్పాడనమాట. గో అంటే ఆవు, ఆవు మీద ఎక్కినట్టు కళ వచ్చిందా, అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది. డబ్బన్నా వస్తుంది, ఇల్లైనా వస్తుంది, ఇల్లాలైనా వస్తుంది, లేదా స్త్రీకి భర్త వస్తాడు, లేదా ఇంకా ఐశ్వర్యం రావచ్చు. వృష ఎద్దు మీద ఎక్కినట్టు కళ వస్తే కూడా చాలా మంచిది. కుంజరం ఏనుగు మీద ఎక్కినట్టు కళ రావడం, అందుకని గో వృష కుంజరాణం, ఆవు ఎద్దు ఏనుగు ఎక్కినట్టు కళ రావడం మంచిది. ప్రాసాద పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కినట్టు కలొస్తే భలే మంచిదండోయ్, మంచి భవనం మీదగా ఎక్కినట్టు కలిస్తే ఏడా తిరగకుండా ఉప్పల్లో గురువుగారికి దగ్గరలో ఓ ఫ్లాట్ కొనుక్కొని ఫ్లాట్ అయిపోతాడు, అక్కడ ఇల్లు కట్టుకొని సుఖంగా ఉంటాడు, అప్పు లేకుండా ఇల్లు కట్టుకోడు. శైల కొండెక్కినట్టు కలిస్తే కూడా మంచిది, కొండ మీదకి ఎక్కి కిందకు దూకినట్టు కలరాకూడదు, మళ్ళీ కొండెక్కి పైన కూర్చున్నట్టు కలొచ్చిందా అద్భుతమైన ఫలితం వస్తుంది. వనస్పతీనాం చెట్టు పైకి ఎక్కినట్టు కలొచ్చిందంటే అది కూడా మంచిది. విష్టానులేపహ, విష్ట అంటే మలం, ఏ శాశ్వత గారు వెళ్ళారు అక్కడ కాస్త దాన్ని తీసుకుని ఒళ్ళంతా పూసుకున్నట్టుగా రాత్రి కల రావాలి, ఇతరులు పూసినట్టుగా తాను పూసుకున్నట్టుగా. మళ్ళీ పిల్లలు అయితే పర్వాలేదు, మరి పెద్దవాళ్ళది బాగుండదు కానీ పొలం పూసుకున్నట్టు కలొచ్చిందా, ఇక చూడండి వాడి ఇంట్లో వద్దంటే బంగారం అండి బాబు. ఇంక అటువంటి వాడు మంచి ప్రవచన మండపం కట్టేటటువంటి వాడికి కలొచ్చిందంటే ఒక్కొక్కడు వచ్చి బంగారం గాజిచ్చేవాడు ఒకడు, కుండలాలు ఇచ్చేవాడు ఒకడు, కంకణాలు ఇచ్చేవాడు ఒకడు, తనంత తను రావాలి కల. మళ్ళీ పగలంతా ఆలోచిస్తే అది కళ్ళలోకి వస్తే వేస్ట్ అని చెప్పాను కదా, తన ఎంత తాను కళలో బలం పూసుకున్నట్టు అనుకోకుండా కలొస్తే బంగారం వస్తుందిట. ఎవడన్నా ఏడుస్తున్నట్టు కలిస్తే వాడు నూరేళ్ళు బతుకుతాడు, అది మంచిది. రుదితము అంటే ఏడుస్తున్నవాడిని చూడటం కూడా. మృతంచ, ఎవడైనా చచ్చినట్టు కలిస్తే ఆ చచ్చిన వాడి శవాన్ని చూస్తే అది కూడా మంచిది, చాలా శుభం కలుగుతుంది. స్వప్నేష్వగమ్యాగమనంచ పుణ్యం, వెళ్ళకూడని చోటికి వెళ్ళినట్టు కలొస్తే, పొందకూడని స్త్రీని పొందినట్టు కలొస్తే అది కూడా పుణ్యం, పుణ్యం ఇస్తుంది కలలో, ఇళ్ళలో కాదు, ఇవన్నీ పుణ్యం. ఇప్పుడు కళ్ళు బలం పూసుకున్నట్టు వస్తే బంగారం వస్తుంది కానీ నువ్వు ఇంట్లో కూర్చొని పూసుకున్నావు సరదాగా బయట దుర్వాసన వస్తుంది, ఇంకేం రాదు. అది ఇది నేను చెప్పింది స్వప్నం, స్వప్నంలో వచ్చే ఫలితం ఇది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా ఎన్ని రాశాడండి, అంతటి పాండిత్యం కలిగిన కొడుకు అవుతాడు బృహస్పతి, మహాత్ముడు అవుతాడు, దేవగురుడు అవుతాడు, ఆ తర్వాత మూడో వాడు కూడా పుడతాడు నీకు, వాడికి సంవర్తుడు అని పేరు వస్తుంది, అతడు అవధూత అవుతాడు, మరుత్త మహారాజు గారి చేత యజ్ఞం చేయిస్తాడు, ఎంతో మందికి మార్గదర్శకుడు అవుతాడు అతడు. ఆ విధంగా నీకు ముగ్గురు కుమారులు పుడతారు, నువ్వు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు. ఇక నువ్వు ఇక్కడ స్నానం చేసి తపస్సు చేసావు కదా, అందువల్ల ఈ నర్మదా నది తీరంలో ఉన్న ఈ రేవుకి నీ పేరు మీదుగా ఆంగిరస తీర్థము అని పేరు వస్తుంది. శివుడు చెప్పిన మాట వినండి, ఈ తీర్థంలో స్నానం చేసి శివుణ్ణి పూజిస్తే, శివుణ్ణి పూజించాలంటే అక్కడ లింగం ఉండాలిగా, ఉంది అక్కడ అంగిరసుడు ప్రతిష్ఠించిన ఒక లింగం ఉంది, దానికి ఆంగిరసేశ్వరుడు అని పేరు. అందులో స్నానం చేసి రాగానే ఒడ్డు మీద ఉంటుందండో ఈ ఆలయం, ఆ లింగం కూడా ఉంది, ఆ లింగాన్ని దర్శనం చేసుకున్నా, భక్తితో పూజించిన ఆ క్షణమే సకల పాపముల నుంచి విముక్తుడవుతాడు, వాడి పాపాలన్నీ ఆనాటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి. మళ్ళీ బయటకు వచ్చాక కొత్త పాపాలు చేసుకోవచ్చు అనుకోండి, మళ్ళీ ఇంకో ఏడాది చేసి మళ్ళీ వేడి స్నానం చేయొచ్చు కదా, అలా చేయకండి. పాపాలు అప్పటి వరకు ఉన్నవి విముక్తి అవుతాయి. పైగా రుద్రలోకం సగచ్చతి, వాడు కైలాసానికి కూడా వెళ్తాడు. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. పుత్రులు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి శివుణ్ణి పూజిస్తే సత్పుత్రుడు పుడతాడు, దరిద్రుడికి ధనం లభిస్తుంది, వాంఛితార్థ ఫలం లభేత్. అందులో స్నానం చేసి శివుడికి భక్తితో నమస్కారం చేసుకున్నవాడు ఏదనుకుంటే ఆ కోరిక తీరుతుంది, కోరుకున్న కోరిక తీరుతుంది, ఆ సంపద వస్తుంది. ధర్మరాజా, ఇది ఆంగిరస తీర్థ మహామహిమ. ఇక ఇప్పుడు నీకు కోటి తీర్థ మహిమ చెబుతున్నాను. ఈ తీర్థం దాటి ఒక్క రెండు మైళ్ళు ఎడితే అక్కడ కోటి తీర్థం అని ఒక తీర్థం ఉన్నది. అక్కడ ఆ తీర్థానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అక్కడ స్నానం చేస్తే కోటి తీర్థములలో ఒకేసారి స్నానం చేసిన ఫలితం వస్తుంది. అసలు అది అసంభవం కదా, దానికి ఒక రేవులో స్నానం చేస్తే ఒక రేవులో స్నానం చేసిన ఫలితం రావాలి, కానీ ఇక్కడ అలా కాదు. ఆ రేవులో స్నానం చేస్తే ఒకసారి స్నానం చేస్తే ఒకేసారి కోటి నదులలో స్నానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అక్కడ ఒక బ్రాహ్మణుడికి అన్నం పెడితే కోటి మంది విప్రులకు అన్నం పెట్టిన ఫలితం లభిస్తుంది. అక్కడ ఒక్క బంగారు కాసు దానం చేస్తే కోటి కాసులు దానం చేసిన ఫలితం లభిస్తుంది. అక్కడ స్నానం చేసి పితృదేవతలకి తర్పణం ఇస్తే శాశ్వతంగా పితృదేవతలకి తద్దినాలు అవి పెట్టిన వాడు పొందే పుణ్యం పొందుతాడు. ఈ లోకంలో చాలామందికి సంతానం లేకపోవడానికి గల కారణం, అనేకములైన ఇబ్బందులకి కారణం పితృదేవత అనుగ్రహం లేకపోవటమే. దేవతానుగ్రహం కంటే పితృదేవతానుగ్రహం ముఖ్యమండి. దేవతలు అనుగ్రహించకపోతే వచ్చే నష్టం తక్కువ, కానీ పితృదేవతలు అనుగ్రహించకపోతే ఆ వంశంలో ఒక్కడు సుఖంగా ఉండడు. అందుకే ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడు దరిద్రమే, ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడు భార్యకి భర్త, భర్తకి భార్య దూరం అయిపోతూ ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో సంతానం ఉండదు, పుట్టినా వాళ్ళు ఏడిపిస్తారు. దీనికి గల కారణం పితృదేవతలకి పిండ ప్రదానాలు ఒకప్పుడు సక్రమంగా జరగలేదు, దానివల్ల వాళ్ళు శపిస్తారు. ఆ శాపానికి గురైనటువంటి వాళ్ళ వంశాలు ఇలా దౌర్భాగ్యంతో ఏడుస్తాయి. అటువంటి దానికి విమోచనం ఏమిటి? ఈ కోటి తీర్థమునకు వెళ్ళి స్నానం చేసి రెండు చేతులు జోడించి పితృదేవతలకు నమస్కరించి మూడు మార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని, పితృదేవతలారా, మేము తెలుసో తెలియకో అపచారం చేశాం, మా వంశం వాళ్ళం పితృకార్యాలు చెయ్యలేదు, తద్దినములు పెట్టలేదు, పాప ప్రాయశ్చిత్తంగా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మీకోసం మూడు సార్లు నీళ్లు వదులుతున్నాం, ఈ నీటితో మీరు సంతృప్తి పొందండి, మమ్మల్ని అనుగ్రహించండి అనుకుంటే చాలట, వెంటనే పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఇక వీరికి భవిష్యత్తులో ఏ కష్టము నష్టము లేకుండా వాళ్ళు అనుగ్రహిస్తారు. అక్కడ మహాదేవుణ్ణి పూజిస్తే, శివుణ్ణి పూజిస్తే వాజపేయమని ఒక యజ్ఞం ఉన్నది, ఆ యజ్ఞం చేసిన మహాఫలితం లభిస్తుంది. ఇది కోటి తీర్థ మహాత్మ్యం.